ఉమ్మడి కరీంనగర్ సహవాస నాయకులందరూ చక్కగా ప్రయాసపడి 4 జిల్లాల్లోనూ 3 జిల్లాల్లో సహవాసాలు కట్టుకున్నారు, ప్రేమ సహవాసాలు కట్టుకున్నారు. 4వ జిల్లాను కూడా కట్టడానికి ప్రయాసపడ్డారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలు తదుపల్లి, కరీంనగర్, సిరిసిల్ల, అట్లాగే ఈ 4వ జిల్లా జగిత్యాల నాయకులందరికీ కూడా ఎస్ఎఫ్జే పనిచేరే పక్షంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అట్లాగే మరి ఈ నూతన సహవాసం కొరకే మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నారు, ఈ రాత్రి కూడా ప్రార్థించడానికి వచ్చారు. మీరు రాక ఈ సహవాసానికి ఎంతో ప్రోత్సాహాన్ని కూడా జ్ఞాపకం చేస్తూ మీ అందరు కూడా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యం వద్ద చూద్దాం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 1వచనం నుంచి 10వచనాలు మనం చదువుకుందాం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 1వచనం నుంచి 10వచనాలు మనం చదువుకుందాం. తన రాజ్యమంతటి పైన అధిపతులుగా ఉండుటకై 120 మంది అధిపతులను నియమించుటకు దర్యావేషణకు ఇష్టమాయను. వారి పైన 3 ప్రధానులుగా నియమించాను. ఆ 3లో దానియేలు ముఖ్యుడు. రాజునకు నష్టం కలగకుండాట్లు ఆ అధిపతులు తప్పకుండా వీరికి లెక్కలు ఒప్ప చెప్పవలనని ఆజ్ఞ ఇచ్చాను. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానుల్లోనూ అధిపతుల్లోనూ ప్రఖ్యాతి నొంది ఉండిన కనుక రాజ్యమంతటి మీద అతన్ని నియమింపవాలని రాజు ఉద్దేశించను. అందుక ప్రధానులను అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలన ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి. గాని దానియేలు నమ్మకస్తుడే, ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు గనక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయేది. అందుక మనుషులు అతని దేవుని పద్ధతి విషయమందే గాని మరి ఏ విషయమందును అతనిలో లోపము కనుగొనలేమనుకొనిది. కాబట్టి ఆ ప్రధానులను అధిపతులను రాజునద్దకు సందడిగా కూడి వచ్చి తనిరి. రాజగ దర్యావేశం చిరంజీవి ముందుగాక రాజ్యపు ప్రధానులు, సేనాధిపతులు, అధిపతులు, మంత్రులు, సంస్థానాధిపతులు అందరూ కూడి రాజుకు ఖండితమైన చట్టము స్థిరపరిచి దాని శాసనముగా చాటింప చేయనట్లు యోచన చేసిరి. ఎట్లనగా 30 దినముల వరకు నీ యొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్దనైనను మానవుని యొద్దనైనను ఎవడునూ ఏ మనవి చేయకూడదు. ఎవడైనా చేసిన ఎడల వాడి సింహముల గుహలో పడద్రోయబడును రాజా. ఈ ప్రకారముగా రాజు శాసనం ఒకటి పుట్టించి మాధీయుల యొక్క పార్శికుల యొక్క పద్ధతిని అనుసరించి స్థిరమగు శాసనము కొనినట్లు దాని మీద సంతకము చేయమని మనవి చేసిరి. కాగా రాజకు దర్యావేశ శాసనము రాయించి సంతకం చేశాను. 10వచనం మన కీలకమైన వాక్య భాగం. 10వచనం ఇట్టి శాసనము సంతకము చేయబడిందని దానియేలు తెలుసుకునను అతడు తన ఇంటికి వెళ్లి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాల్లోని తన ఇంటి పైగది కిటికీలు ఎరుసలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయించు ఆయన స్తుతించుచు వచ్చాను. ఈ చదివిన వాక్యం మనకు అర్థం అవడానికి ప్రభు మనందరికీ సహాయం చేయను గాక. ప్రభునందు పిల్లరా, మనం దానియేలు జీవితంలో జరిగిన గంభీరమైన కార్యం, ఆశ్చర్య కార్యం, అద్భుత కార్యం ఎరుగుదాం. దానియేలుని సింహాల గుహలో పడవేశారు. సింహాల గుహలో పడవేయబడ్డ దానియేలు మీద ఏ సింహము నోరు మెదపలేదు. సజీవుడిగా విజయోత్సవంతో దానియేలు బయటకు వచ్చాడు. ఇది చిన్నపిల్లల స్టోరీ, యవనస్తుల స్టోరీ, మనందరూ బాగా ఎరిగిన స్టోరీ. కాబట్టి నేను స్టోరీ చెప్పాలనుకోవట్లా, మనకు తెలిసిన స్టోరీ వెనకాల కొన్ని ఆత్మీయమైన పాఠాలు, ప్రాముఖ్యంగా జగిత్యాల సహవాసం మనం ఎందుకు ఈ మోడల్లో కడతా ఉన్నాం. 218 సహవాసాన్ని మనం ఎట్లా చూడాలి, మన పరిచరను, వాక్యపు వెలుగులో ఎలా అర్థం చేసుకోవాలో, ఆ పరిచర్యలో చక్కగా ప్రయాసపడుతూ సహవాసాలు కడుతున్న నాయకులకు అర్థం కావడం కొరకు, ఆ అందరికీ అర్థం కావడం కొరకు ఈ మాటలు జ్ఞాపకం చేయాలనుకుంటూ ఉన్నా. మనం 6వ అధ్యాయంలో దానియేలు సింహాల గుహలో వేస్తే సింహాల గుహలోంచి దానియేలు బయటకు వచ్చాడు. బాగుంది, మనకు బాగా నచ్చింది. ఎందుకు సింహాల గుహలో వేయాల్సి వచ్చింది? సరే, సింహాల గుహలో వేశారు, దాని కారణాలు చూద్దాం. మరి సింహాల గుహలో వేస్తే సింహాలు ఎందుకు తినలేదు? అది ఆశ్చర్యం కదా. సింహాలు ఎందుకు తినకుండా వదిలేశాయి? అది మనకు అర్థం కావాలి. సరే, ఇంతకీ ఈ అధ్యాయం ముగింపు మనకేం చెప్తా ఉంది, ఆ ముగింపులో మనం నేర్చుకునే పాఠాలు ఏంటో అర్థం కావాలి. నేను మీ అవగాహన కొరకు నేను 3 అంశాలు ఈ 6వ అధ్యాయం నుంచి ప్రస్తావించడానికి ఆశపడతా ఉన్నాను. 3 అంశాలు. 1, దానియేలు యొక్క బలం, ద స్ట్రెంగ్త్ ఆఫ్ దానియేలు, దానియేలు యొక్క బలం ఏంటి? 2, ద టార్గెట్ ఆఫ్ సాతాన్, సాతాను దానియేల్ని పడగొట్టడానికి దేని మీద పడతా ఉన్నాడు? దానియేలు బలం ఏంటో మనకు అర్థం అవ్వాలి. ఆ బలం మీద సాతాను ఎంత బలంగా దాడి చేస్తున్నాడు కూడా ఈ అధ్యాయంలో మనం చూస్తాం. 3వ మాట, దానియేలు గెలుపుకు కారణం ఏంటి? దానియేలు గెలుపుకు కారణం ఏంటో కూడా ఈ అధ్యాయంలో చూస్తాం. మొదటి మాట, దానియేలు బలం ఏంటి? చాలా మందికి బాగా తెలిసిన వాక్యం ఏంటంటే దానియేలు జ్ఞానవంతుడు, దానియేలుకు కలల భావాన్ని చెప్పే జ్ఞానం ఉంది అని చాలా మంది మాట్లాడతారు. నిజమే, అది రాయబడింది కూడా. కానీ నేనేమంటానంటే కలల భావం చెప్పడం దానియేలు యొక్క స్ట్రెంగ్త్ కాదు, జ్ఞానం కూడా దానియేలు యొక్క స్ట్రెంగ్త్ కాదు. దానియేలు యొక్క స్ట్రెంగ్త్ ఏంటంటే దానియేలు నమ్ముకున్న దేవుడు. ఆయన దగ్గర జ్ఞానం మాత్రమే లేదు, ఆయన దగ్గర కలల భావాన్ని వివరించే ఆ గొప్ప ఆశ్చర్యం మాత్రమే కాదు, ఆయన దగ్గర ఇంకా చాలా ఉన్నాయి. అందుకోసం దానియేలు బలంగా పట్టుకుంది జ్ఞానాన్ని కాదు, దానియేలు బలంగా నమ్ముకుంది తన బుద్ధిని కూడా కాదు, తన దేవుణ్ణి. అక్కడ మొదటి ప్రశ్న దానియేలు బలం ఏంటంటే, దానియేలు బలం దానియేలు దేవుడు, దానియేలు దేవుడు. మనం దాన్ని 10వ వచనంలో చూస్తున్నాం, 10వ వచనం కాదు, 6వ అధ్యాయం 5వ వచనం. వాళ్ళందరూ ట్రై చేశారు, భూతద్దం పెట్టుకొని చూశారు, ఎక్కడ దొరికితే అక్కడ అతన్ని ఇరికిద్దామని ట్రై చేశారు, ఎక్కడా దొరకల. విచిత్రం ఏంటంటే ఈరోజు మనం చూస్తున్న సమాజంలో బాగా పై స్థాయిలో ఉన్నవారు పెద్ద పెద్ద తప్పులు చేస్తారు, చిన్నవాళ్ళు చిన్న తప్పులు చేస్తే పెద్దవాళ్ళు పెద్ద తప్పులు చేస్తున్నారు. కానీ ఈ పెద్ద ఆయన ఎంత పెద్ద పదవిలో ఉన్నా సరే తప్పే లేదు ఆయన జీవితంలో, తప్పే కనిపించట్లేదు ఆయన జీవితంలో. భూతద్దం పెట్టుకుని వెతికారట. 6వ అధ్యాయము 4వ వచనం. అందుక ప్రధానులను, అధిపతులను రాజ్య పాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవాలని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి కాని దానియేలు నమ్మకస్తుడై, అండర్లైన్ చేద్దాం, ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు. ఏ నేరం ఆయనలో లేదు, ఏ తప్పు ఆయనలో లేదు, గనుక దానియేలు తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయి. చాలా మంది డబ్బు నమ్ముకుంటున్నారు, డబ్బు సంపాదించడం కొరకు చాలా తప్పులు చేస్తున్నారు, చాలా తప్పులు చేస్తున్నారు. ఈ మాట మీరు నా కొంచెం ఆలోచించాలి తప్ప దానికి మీరు ఫీల్ అవ్వద్దు. నాబోటి సేవకులు కూడా దేవుని పేరు కానీ ఆధారపడేది దేవుడి మీద కాదు, డబ్బు మీద, డబ్బే మొదటి స్థానంలో ఉంటా ఉంది. దానియేలు జీవితం మనకేం నేర్పిస్తా ఉందంటే, దానియేలు దేవుడు పరిశుద్ధుడు గనుక ఆయన పరిశుద్ధతకు చాలా ప్రాముఖ్యత ఇచ్చాడు. దేవుళ్ళో ఏ లోపము మనం చూడలేము, దేవుడు ఏ పాపాన్ని సహించడు కాబట్టి ఆ దేవుడు దృష్టికి నిర్దోషి. ఎందుకు అతనిలో తప్పు పాపం కనబడతలేదు అన్న మాట దగ్గర 22వ వచనంలో ఒక మాట చదవాలి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 22వ వచనం, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడుతుని గనుక ఆయన తన దూతనంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్లు మూయించెను. 23వ వచనంలో ఆత్మదేవుడు మాట్లాడుతూ మనకిస్తున్న స్టేట్మెంట్ ఏంటంటే, చివరి మాట, అతడు తన దేవుని యందు భక్తి గలవాడైనందున అతనికి ఏ హాని కలగలేదు. ఆయన భక్తి ఆయనకు పరిశుద్ధత నేర్పించింది. ఆయన భక్తి ఆయనకు పరిశుద్ధత నేర్పించింది. కాబట్టి 22వ వచనం ఆయన మాట్లాడుతున్న మాట, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిని. దానియేలు వాస్తవానికి చెరలోకి కొనుకోబడ్డ బానిస. చెరలో కొనుకోబడ్డ బానిసను 6వ అధ్యాయం ఎలా చూస్తున్నామంటే, రాజు తర్వాత రాజంతటి వాడిగా చూస్తున్నాం. దర్యావేషు రాజు, ఆ దర్యావేషు రాజు కింద 120 సంస్థానాల పైన 120 మందిని నియమించాలనుకుంటే, ఆ 120 మంది మీద 3 ప్రధానులు నియమించాలనుకుంటే, ఆ 3లో ఫస్ట్ ప్లేస్ లో దానియేలు ఉన్నాడు. అంటే రాజు తర్వాత దానియేలు, దానియేలు తర్వాత 2, ఆ 2 తర్వాత 120 మంది. అది ఆ హైరార్కీ సెటప్. అందులో పరాయి రాజు దగ్గర మాదీయుడగు దర్యావేషు, మాదీయ సామ్రాజ్యంలో పరాయి రాజు కింద ఈ బానిసగా లేడు. రాజు తర్వాత రాజంతటి వాడుగా ఉన్నాడు. ఇది నిజంగా ఆశ్చర్యం. సింహాల గుహలో నుంచి సజీవంగా రావడం ఆశ్చర్యం. పరాయి రాజుల పాలనలో ఆ పొజిషన్ లో ఉండటం ఆశ్చర్యం. దానంతటికీ ఈ గ్రంథం మనకు చెప్తున్న సాక్ష్యం ఏంటంటే, దానియేలు డబ్బును నమ్ముకోలేదు, దానియేలు మనుషుని నమ్ముకోలేదు. దానియేలు రాజుని ఇంప్రెస్ చేసేవాడు కాదు. దానియేలు ఆ సంస్థానంలో ఉన్న వారందరిని ఇంప్రెస్ చేయాలి, మనుషులు గెలుచుకోవాలి, రాజును గెలుచుకోవాలి అన్న శోధనలో దానియేలు లేడు. మనలో చాలా మంది మనుషులకి దేవుడి కంటే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాము. అది నిజంగా మనం మార్చుకోవాల్సిన విషయము, ఇక్కడ నేర్చుకోవాల్సిన విషయము. కాబట్టి దానియేలు రాజు ఆ మాట ధిక్కరించాల్సి వస్తుంది అన్న మాట వినబడుతున్న, రాజు మాట అన్నా ధిక్కరిస్తాడు తప్ప దేవుడి మాట ధిక్కరించడానికి, లేకపోతే దేవుడికి దూరం కావడానికి, ఆ దేవుని దృష్టికి వేరేగా ఉండడానికి ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేవాడు కదా, ప్రాణం పోయినా పర్లేదు కానీ నేను దేవునికి దూరం కాలేను అన్నది ఆయనకున్న అవగాహనగా లేఖనాల్లో చాలా స్పష్టంగా చూస్తున్న సత్యం. ప్రభునందు ప్రియులరా, నేను ఈ రాత్రి మనల్ని మనం సూటిగా ప్రశ్నించుకోవాల్సిన ప్రశ్న ఏంటంటే, మన బలం ఏంటి, మన ప్రాధాన్యత ఏంటి, మనం ప్రాణానికి తెగించి దేని కొరకు పోరాడుతున్నాం. దానియేలైతే ప్రాణాలకు తెగించి ఆ దేవుడితో రిలేషన్ కొరకు పోరాడుతూ ఉన్నాడు. మనం ప్రాణంతో సమానంగా, ప్రాణం కంటే ఎక్కువగా దేన్ని చూస్తున్నాము అన్నది ఈ మన ముందున్న కీలకమైన ప్రశ్న. ఆ ప్రశ్నకు మనంతరంగానికి మనమే సమాధానం చెప్పుకోవటం ఎంతైనా ఆత్మీయ జీవితానికి మంచిదని నేను జ్ఞాపకం చేస్తా ఉన్నా. కాబట్టి పిల్లరా, లేఖనాలు మనతో మాట్లాడుతున్న మాట, ఆయన ప్రాధాన్యత చాలా స్పష్టంగా ఉంది. దేవుడికి మొదటి స్థానం ఇచ్చాడు, దేవునికే భయపడుతున్నాడు, దేవునితో బంధానికి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ బంధాన్ని పాడు చేసుకోవడానికి ఆయన సిద్ధంగా లేడు. ఇది మనకు అర్థం కావాలి. మనం ఎవరిని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తున్నాము అన్నదే మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సిన ప్రశ్నగా దానియేలు జీవితంలోంచి మనం చూస్తూ ఉన్నాం. ఈ 6వ అధ్యాయమే కాదు, మొదటి అధ్యాయంలోనే అలాంటి శోధన దానియేలు ఎదుర్కోవాల్సి వచ్చింది. మొదటి అధ్యాయంలో వాళ్ళకు ఒక బంపర్ ఆఫర్ వచ్చింది. ఏంటా బంపర్ ఆఫర్ అంటే రాజుభోజనం, రాజుపానం, రాజుభోజనము రాజుపానము చేసే అవకాశం వచ్చింది. కానీ ధాన్యాలు వద్దన్నాడు, అందరూనేమో ఎగబడితే ధాన్యాలు వద్దన్నాడు. ఎందుకు నువ్వు బంపర్ ఆఫర్ వద్దనుకుంటున్నావు అంటే అక్కడ మళ్ళీ ఆయన ఇస్తున్న ప్రాధాన్యత మనకు అర్థం కావాలి. ధాన్యాల గ్రంథం, ధాన్యాల గ్రంథం మొదటి అధ్యాయం చదువుతాం. మొదటి అధ్యాయం, మొదటి అధ్యాయం 8వ వచనం. రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్ష రసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకునకూడదని ధానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా దేవుడు నపుంసకుల అధిపతి దృష్టికి ధానియేలునకు కృపా కటాక్షమునందు గ్రహించెను. ఏమంటాడు, అది రాజభోజనమే కాని యూదా బాలులు అపరిశుద్ధమైనవి పరిశుద్ధమైనవి భోజన పదార్థాల్లో కూడా ఆ కేటగిరీ ఉంది. కాబట్టి తినకూడనవి తినకూడదు, దేవుడు తినొద్దు అన్నవి తినకూడదు, దేవుడు తినొద్దు అన్నవి రాజుభోజనంగా రాజులు తింటున్నా వాళ్ళు తినకూడదు. ఎంత ప్రాధాన్యతలు దేవుడికి నచ్చినట్లుగా ఉండాలి, దేవుడు చెప్పింది చేయాలి అని ధాన్యాలు కలిగి ఉన్నాడంటే మామూలుగా ఒప్పుకోరు, సాధ్యపడదు, కుదరదు ఇవన్నీ అనిపిస్తా ఉన్నా అక్కడేమో 6వ అధ్యాయంలో చేయకపోతే సింహాల గుహలో, చేస్తే సింహాల గుహలో వేస్తారు. ఇక్కడ తినకపోతే కుదరదు, అవకాశం పోతుంది. పరిస్థితి ఏదైనా సరే పరిశుద్ధత కోసం ప్రాకులాడుతూ ఉన్న ధాన్యాల్ని రాత్రి లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ధనవంతుల విషయంలో బైబిల్ చాలా చాలా స్పష్టంగా మాట్లాడుతున్నమాట. ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభం. ఎందుకు, మొదటి తిమోతి పత్రికలో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. అందుకే మన ముందు ఇద్దరు దేవుళ్ళు ఉన్నారు, బైబిల్ ఇద్దరు దేవుళ్ళ కోసం మాట్లాడుతూ ఉంది. లూకా సువార్త 16వ అధ్యాయము 13వ వచనం, ఏ సేవకుడును ఇద్దరు యజమాను సేవింపలేడు. ఇద్దరు దేవుళ్ళు, ఇద్దరు యజమానులు ఇద్దరు సేవిస్తున్నారు, ఇద్దరిని ఆరాధిస్తున్నారు, ఇద్దరిని ప్రేమిస్తున్నారు. ఎవరా ఇద్దరు, దేవునికి సిరికి దాసులుగా ఉండలేరు. ఉద్యోగస్తులుగా మనం రోజు కష్టపడుతుంది దేవుని కోసమా కాదు డబ్బు కోసం, మన పిల్లల్ని రోజు స్కూల్కి పంపిస్తుంది దేవుడి కోసమా దేవుని జ్ఞానం కోసమా కాదు డబ్బు కోసం చదువుల కోసం మార్కుల కోసం. నేనేమంటానంటే దానియేలు దేవుడు కొరకు ప్రాణాలకు కూడా తెగించి నిలబడ్డాడు. దేవుడు పరిశుద్ధుడు కాబట్టి తన పరిశుద్ధతను కాపాడుకోవడానికి చాలా నిష్ఠగా ఉన్నాడు. ఈరోజు పరిశుద్ధత పెద్ద మ్యాటర్గా ఉండదు, చేతకానితనంగా ఉంటుంది. ఈరోజు భక్తి పెద్ద మ్యాటర్గా ఉండదు, అది చేతకానితనంగా ఉంటుంది. మేబీ భౌతిక నేత్రాలకి అలా కనిపించొచ్చుగాక, సాతాను చేతకానితనంగా మనల్ని కవ్వించొచ్చుగాక, నవ్వి మనల్ని చూసి గేలి చేయొచ్చుగాక. పరిశుద్ధ గ్రంథం ఏం మాట్లాడుతుందంటే దేవుడు అలాంటి వాని కోరుకుంటున్నాడు, దేవుడు అలాంటి విరిగి నలిగిన హృదయాన్ని కోరుకుంటున్నాడు. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. హృదయ శుద్ధి గలవారు ధన్యుడు, వారు దేవుని చూస్తారు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో అష్టధన్యతల్లో ఆ మాట చదువుతున్నాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో కూడా పరిశుద్ధత కలిగి ఉండడానికి ప్రయాసపడండి, పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు అని వాక్యం మాట్లాడుతూ ఉంది. నేను ఈ మాట మాట్లాడుతున్నా, ఒకవేళ ఈరోజు డబ్బు కోసం ఎగబడతా ఉన్నారు, చాలా చాలా టెంప్ట్ చేయబడతా ఉన్నారు, ఉద్యోగస్తులు ఇంకా ఎక్కువగా టెంప్ట్ చేయబడుతున్నారు, దాని కొరకే కష్టపడుతున్నాం, దాని కొరకు ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నాం, దాన్నే సేవింగ్ గా దాచుకుంటున్నాం, అక్కడే మనం ధైర్యాన్ని పొందుకుంటున్నాం, బ్యాంకులో బ్యాలెన్స్ ఎక్కువగా ఉంటే గుండె నిబ్రంగా ఉండొచ్చు అనుకుంటున్నాం. కానీ ధాన్యాలు డబ్బు మీద ఆధారపడలా, మనుషుల మీద ఆధారపడలా, డబ్బు మీద ఆధారపడలా, మనుషుల మీద ఆధారపడలా, దేవుడి మీద ఆధారపడ్డాడు, దేవుడి మీద ఆధారపడ్డాడు. కాబట్టి దేవుడు అతను కాపాడాడు, డబ్బు కాదు, డబ్బు కాదు, డబ్బు కాదు, మనం అర్థం చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైన మాట. సింహాల నోటిలో నుంచి దానియేలును కాపాడింది ఆ దేవుడే. బానిస రాజ్యంలో అధికారిగా కూర్చోబెట్టింది కూడా ఆ దేవుడే. మనకు బాగా తెలిసిన లేఖన భాగం 118వ కీర్తన 18వ వచనం కంఠస్థ వాక్యమే, అయినా నేను జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. 118వ కీర్తన 18వ వచనం, 18వ వచనం, 8వ వచనం, సారీ 8వ వచనం. మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. ఆ మాటే మాట్లాడుతున్నాను. చాలా సార్లు సిస్టర్స్ కి ఈ మాట జ్ఞాపకం చేస్తాను. సిస్టర్స్ ఎంత మోసంలో జీవిస్తారంటే, పెళ్ళయ్యే వరకు మా నాన్న ఉన్నాడు, మా నాన్న చూసుకుంటాడు, నాన్న మీద పూర్తిగా ఆధారపడిపోతారు. పెళ్ళయిన తర్వాత భర్త, మా ఆయన ఉన్నాడు, మా ఆయన చూసుకుంటాడు, భర్త మీద పూర్తిగా ఆధారపడిపోతారు. పిల్లలు చేతికి వచ్చిన తర్వాత నా కొడుకు ఉన్నాడు, వాడు చూసుకుంటాడు. మనుషులు నమ్ముకున్నట్టు కంటే చాలా మంది కోహోస్ట్ లో ఉన్నారు. దయచేసి మీరు ఏదైనా ఆపరేట్ చేస్తారు, మీటింగ్ కూడా ఎండ్ అయిపోతారు. జగిత్యాల వాళ్ళు చాలా మంది కోహోస్ట్ ఇచ్చారు, కొంచెం చూసుకోండి. ఎందుకు ఇచ్చారో తెలియదు అంతమందికి, తెలియకపోతే కొంచెం జాగ్రత్త. కాబట్టి పరిశుద్ధ లేఖనాలు మనతో మాట్లాడుతున్న మాట, మనుషులు నమ్ముకుంటే మనం ప్రైవేట్ కంపెనీలో బాస్ ఏం చెప్పినా, పోలీస్ డిపార్ట్మెంట్ లో ఒకటి నేర్పించారు మాకు. ఏం నేర్పించారంటే, ఎస్ బాస్, బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్, ఏం చెప్పినా చేయాలి. చేస్తున్నాం, ఏం చెప్పినా చేస్తా ఉన్నాం. బైబిల్ గ్రంథం హెచ్చరిస్తా ఉంది, మనుషులు నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, మేలు, మేలు. దాన్ని మనం తప్పకుండా అర్థం చేసుకోవాల్సిన కీలకమైన వాక్య భాగం. యిర్మీయా గ్రంథంలో దేవుని వాక్యం మనకు గర్భిస్తా ఉంది. యిర్మీయా గ్రంథం 17వ అధ్యాయము 5 నుంచి కొన్ని వాక్యాలు చదవాలి. యిర్మీయా గ్రంథం 17వ అధ్యాయము 5 నుంచి కొన్ని వాక్య భాగాలు చదవాలి. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకాధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుంచి తొలగించుకునేవాడు శాపగ్రస్తుడు. నిజంగా దేవుడి కంటే మనుషులు ఎక్కువ కాకూడదు, భర్త ఎక్కువ కాకూడదు, పిల్లలు ఎక్కువ కాకూడదు. ఇక్కడ రాయబడుతున్న కాంటెక్స్ట్ ఏంటంటే, రాజును నమ్ముకోవటం. మనం చదివిన మోవాక ముందటి కీర్తన భాగం 118వ కీర్తన 8వ వచనం, 9వ వచనం, రాజును నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. ఈరోజు ఫిల్మ్ యాక్టర్కి ఫ్యాన్స్ ఉన్నారు, క్రికెట్ స్టార్స్ కి ఫ్యాన్స్ ఉన్నారు, పొలిటికల్ లీడర్స్ కి ఫ్యాన్స్ ఉన్నారు. చాలా మంది వాళ్ళ పేర్లు పచ్చబొట్టు పొడిపించుకుంటున్నారు, ఆ పార్టీ జెండాలు మోస్తా ఉన్నారు, ఆ పేర్లు కొడుకులకు పెట్టుకుంటున్నారు, పిల్లలకు పెట్టుకుంటున్నారు. లోకంలో ఈ పోకడలు చూస్తా ఉన్నా. దేవుని వాక్యం మాట్లాడుతూ ఉంది, మనుషులను నమ్ముకున్నట్టు కంటే, రాజులను నమ్ముకున్నట్టు కంటే. విశ్వాసికి అవిశ్వాసికి తేడా ఏంటంటే, విశ్వాసి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం, విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడై ఉండట అసాధ్యం. ఏంటి అవిశ్వాసం? సెల్ఫ్ కాన్ఫిడెన్సా? కాదు. మనలో మన నమ్మకం ఉంచడమా? కాదు. డబ్బు మీద నమ్మకం ఉంచడమా? కాదు. మనుషుల మీద నమ్ముకోవడం, మనుషుల మీద నమ్మకం ఉంచడమా? కాదు. విశ్వాసం అనే డెఫినేషన్, దేవుడు ఉన్నాడని, తన్ను వెతుకు వారికి ఫలము దయచేయవాడని నమ్మాలి. దేవుణ్ణి నమ్మటమే విశ్వాసము. దానియేలుకి మనకి ఉన్న పోలిక ఏంటంటే, ఉండాల్సిన పోలిక ఏంటంటే, నేర్చుకోవాల్సిన పోలిక ఏంటంటే, ఆయన రాజు తర్వాత రాజు అంతటి వాడు. మాదీయ రాజు దర్యావేశ నెత్తి మీద పెట్టుకోవడం సిద్ధంగా ఉన్నాడు, చాలా ప్రేమిస్తున్నాడు. 6వ అధ్యాయం చదివితే చాలా ప్రేమిస్తా ఉన్నాడు దానియేలు. అంత ప్రేమిస్తున్న రాజుని అలాంటి పెద్ద చక్రవర్తి అంత అభిమానం చూపించి, ఒక మాట రాయబడింది అక్కడ, నాకు భలే అనిపిస్తుంది ఆ వాక్యం చదివిన ప్రతిసారి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము, వీరు దానియేలు మీద నేరం మోపారు. నేరం మోపిన తర్వాత దానియేలు మీద నేరం మోపితే సహజంగా రాజు నా మాట కాదంటాడా, నా మాట ధిక్కరించాడా అని కోపగించుకోవాలి. కానీ స్టోరీ అలా లేదు, అక్కడ రాయబడ్డ మాట రాజు హృదయం కూడా దానియేలుకు ఫేవర్ గా ఉంది. ఆరో అధ్యాయం 14 వచనం, దానియేలు గ్రంథం 6:14. రాజు ఈ మాట విని బహుగా వ్యాకుల పడి దానియేలును రక్షింపవాలని తన మనసు దృఢము చేసుకుని దానియేలు రక్షించాలనుకుంటున్నాడు. సూర్యుడు అస్తమించు వారికి అతను విడిపించుటకు ప్రయత్నం చేశాను, ఎలాగైనా దానియేలు రక్షించాలి, శిక్షించాలని కోరుతున్నాడు, రక్షించాలనుకుంటున్నాడు. ఇక రాజు మనసు మారిపోయేలాగా ఉందని చెప్పి వాళ్ళు తాత ముత్తాతల పేరు పాడు చేస్తున్నాడు. దర్యావేశ్వరు అన్నట్టుగా ఏదో మాట్లాడితే సరే వెయ్యండి సింహాల గుహలో అన్నాడు. కానీ ఆశ్చర్యం ఏంటంటే ఆరో అధ్యాయము 18 వచనం, అతడు రాజు తన నగరకు వెళ్లి ఆ రాత్రి అంతా ఉపవాసం ఉండి నాట్య వాయిద్యాలు జరగనియలేదు. అతనికి నిద్ర పట్టకపోయాను, నిద్రపోలేకపోయాడు, సంతోషంగా లేడు. దానియేలు సింహాల గుహలో వేసినందుకు రాజు హృదయం చాలా వ్యాకులం చెందుతా ఉంది. చాలా ప్రాముఖ్యమైన మాట, అర్థం చేసుకోవాల్సిన మాట ఏంటంటే డబ్బును నమ్ముకుంటున్నాము పాడైపోతాం, మనుషులు నమ్ముకుంటున్నాము పాడైపోతాం. దేవుణ్ణి నమ్ముకుంటే మాత్రం ఆయన మనకు బలముగా ఉంటే, ఆయన మనకు బలముగా ఉంటే యెహోవాను దేవుడుగా గల జనుడు ధన్యులు. ఆయన యందు నమ్మిక ఉంచిన వారు నూతన బలాన్ని పొందుతారు. దయచేసి ప్రయారిటీస్ ఏమైనా సరిగ్గా లేకపోతే సెట్ చేసుకుందాం. ట్రెడిషన్స్, లోకము, లోకం యొక్క పోకడలు, మనుషుల మెప్పు, అధికారుల మెప్పు, అలా లోకం వెళ్ళిపోతూ ఉంది. కానీ కేవలం తృణపాత్రుడైన మానవుడు, ఎంతలో కనబడు అంతలో మానవుడు, ఏ మానవుడు కూడా నమ్ముకున్నదగిన వాడు కాదు. కాబట్టి పిల్లరా, దానియేలు ఇక్కడ నేను 6 అధ్యాయం ఈ మాట జ్ఞాపకం చేసి నాశపడుతున్నాను. దానియేలు గ్రంథం 6:3. దానియేలు యొక్క ప్రత్యేకత, ఈ దానియేలు అతిశ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానుల్లోను అధిపతుల్లోను ప్రఖ్యాతి నుండి ఉండెను, గనుక రాజ్యమంతటి మీద అతను నియమింపవలన రాజు ఉద్దేశించాను. దానియేలు అతిశ్రేష్టమైన బుద్ధి, మీకేమర్థమైందో నాకు తెలియదు, కానీ నాకు ఆ మాట ఎట్లా అర్థమైందంటే దానియేలు బుర్ర బాగా పనిచేస్తా ఉంది. ఏంటి అతనుకున్న అతిశ్రేష్టమైన బుద్ధి అంటే రాజు కంటే దేవుడు ఎక్కువ కావాలి, ఇంకా మాట్లాడాల్సి వస్తే ప్రాణం కంటే కూడా దేవుడు ఎక్కువ కావాలి. ఎందుకు ఈ పదాన్ని వాడుతున్నానంటే దానియేలు దేవుని కొరకు తన ప్రాణాన్ని పణంగా పెట్టాల్సిన పరిస్థితి. ఉద్యోగం పోతుంది, ప్రాణం పోతుంది, దానికెందుకు మనం తలగ్గకూడదు, ఎందుకు అంత పిచ్చిగా దేవుడు అనుకుని ఎంత నష్టపోవాలి అని మనం ప్రశ్నిస్తే దానియేలు మనతో మాట్లాడే మాట, తమ్ముడా ప్రాణం కంటే దేవుడు ఎక్కువ కావాలరా అంటాడు, తమ్ముడా ఉద్యోగం కంటే దేవుడు ఎక్కువ కావాలి అంటాడు. ఉద్యోగం శాశ్వతం కాదు, ప్రాణం శాశ్వతం కాదు, దేవుడు. దానియేలు అతిశ్రేష్టమైన బుద్ధి గలవాడు, ఆ బుద్ధి ప్రయారిటీస్ లో నేను చూడగలుగుతా ఉన్నాను. దానియేలు యొక్క ప్రయారిటీస్ లో నీకు రాజు ఎక్కువ, దేవుడు ఎక్కువ, నీకు ఉద్యోగం ఎక్కువ, దేవుడే ఎక్కువ, నీకు మనుషులు ఎక్కువ, దేవుడే ఎక్కువ. ప్రయారిటీస్ లో చాలా క్లారిటీతో దానియేలు ఉన్నాడు. కాబట్టి నా మొదటి మాట, ద స్ట్రెంగ్త్ ఆఫ్ దానియేల్ ఈజ్ గాడ్. ఆయన దేవుడు, ఆయన నమ్ముకున్న దేవుడు, ఆ జీవము గల దేవుడు. ఎంతగా దేవుళ్ళు ఎదిగాడు అన్న మాటకి కొన్ని పదాలు వాడబడ్డాయి ఇక్కడ. ఆ పదాలు మనకు అర్థం కావాలి. రాజు మాట్లాడుతూ ఉన్నాడు దానియేలు గ్రంథం 6:16 ఆ పరాయి రాజు మాట్లాడుతూ ఉన్నాడు. అంతటా రాజు ఆజ్ఞీయగా బంట్రోతులు దానియేలు పట్టుకొని పోయి సింహాల గుహలో పడద్రోయగా రాజు మాట్లాడుతున్నాడు, నీవు అనుదినము తప్పక సేవించుచున్నని దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పను. నీవు అనుదినము తప్పక నీ దేవుని సేవిస్తున్నావు, ఆ దేవుడు నిన్ను రక్షిస్తాడు. అది ఒక అన్య రాజు నోట్ స్టేట్మెంట్. నేను ఈ మాట మార్చి మాట్లాడతా, ఈ మాట మార్చి మాట్లాడతా, నీవు అనుదినము తప్పక సేవిస్తున్న నీ ఉద్యోగం నిన్ను రక్షిస్తాడా? నీవు అనుదినము తప్పక ప్రేమిస్తున్న నీ దేహం నిన్ను రక్షిస్తాడా? డబ్బు ఎవరినైనా పెట్టండి, దేవుని తీసేసి అనుదినము చాలా మంది ఉదయాన్నే నేను సెటిల్ ఆడతాను తమ్ముడా అంటారు. దేనికోసం? హెల్దీగా ఉండాలి. లోకంలో పెద్దలు ఒక మాట అన్నారు, హెల్త్ ఈజ్ వెల్త్. ఆరోగ్యమే మహాభాగ్యం. నిజమే. నీవు అనుదినము తప్పక ప్రేమిస్తున్న నీ ఆరోగ్యం ఎల్లకాలం నీతో ఉంటుందా? ఉద్యోగం, నీవు అనుదినము తప్పక చేస్తున్న నీ ఉద్యోగం నీ ప్రాణాన్ని కాపాడుతుందా? కుటుంబం, నీవు అనుదినము తప్పక ప్రేమిస్తున్న నీ కుటుంబం నిన్ను కాపాడుతుందా? ఎవరు నిన్ను కాపాడేది? ఎవరికొంది ఆ సత్తా? మనుషులా, రాజులా, డబ్బా, జ్ఞానమా? నో వన్ ఎల్స్. ఇంకెవరు లేరు, ఇంకెవరు లేరు. దానియేలు అతిశ్రేష్టమైన బుద్ధి గలవాడు. నేను వాడుకు భాష అంటాను, దానియేలు బుర్ర బాగా పనిచేస్తుంది. ఇందులో దేవుడికి ఇవ్వాల్సిన స్థానం ఏంటో అర్థమైంది. దేవునికి ఇచ్చిన స్థానం ఇంకెవరికి ఇవ్వట్లా, ఇంకెవరికి ఇవ్వట్లా. కాబట్టి ఆయన రోజు దేవుడితో ప్రారంభమవుతుంది, ఆయన రోజు దేవుడితో ముగుస్తుంది. దేవుడు లేని రోజులంటూ ఆయన జీవితంలో లేవు. రాయబడిన మాటదే, నీవు అనుదినము తప్పక సేవిస్తున్న నీ దేవుడు. ఎంత ఆదర్శవంతమైన మాట, మనం నేర్చుకోవాలి, మనం నేర్చుకోవాలి. 20 వచనంలో ఇంకొక మాట మాట్లాడాడు. గుహ దగ్గరికి వచ్చాడు తెల్లవారిన తర్వాత. అతడు గుహ దగ్గరికి రాగానే దుఃఖ స్వరంతో దానియేలును పిలిచి మాట్లాడుతున్నమాట. జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు, అబ్బా అబ్బా, ఈ మాట నాకు ఇలాగే అనిపిస్తుంది, నువ్వు నా సేవకుడివి అని అనలేకపోయాడు. దర్యావేషు, నేను నీ రాజుని, నువ్వు నా సేవకుడివి అనలేకపోయాడు. ఎందుకంటే దర్యావేషుకు తెలుసు, వీడికి నాకంటే దేవుడు ఎక్కువ, వీడికి నాకంటే దేవుడు ఎక్కువ. ఆ రాజు అహం బ్రహ్మస్మి అని ఫీల్ అయ్యే రాజులు వాళ్ళు. నేనే దైవం, దైవ రాజే దైవం, అది వాళ్ళ ఫీలింగ్. అట్లాంటి రాజు అంటున్నాడు, నీ దేవుడు, నీ దేవుడు జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు, నీ దేవుడు ఆయనే, నీ దేవుడు ఆయనే. రెండో మాట, నిత్యము నీవు సేవిస్తున్న నీ దేవుడు. దానియేలు భక్తి వర్షాకాలం, వానాకాలం, లేకపోతే అమావాస పండగ, ఆదివారం భక్తి లాంటి భక్తి కాదండో. ఈ మాట మనం సీరియస్ గా తీసుకోవాలి. వాట్ ఈస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ దానియేల్ అన్నప్పుడు దేవుడు అంటే ఎట్లాగా ఆ బలాన్ని అర్థం చేసుకోవాలి? డైలీ, ఆల్ ద టైమ్, ఎవ్రీ టైమ్ అతడు దేవుడితో ఉన్నాడు, నిత్యము సేవిస్తున్నాడు, ఆనుదినము సేవిస్తున్నాడు, తప్పక సేవిస్తున్నాడు. చాలా మంది ఆత్మీయ జీవితంలో పడిపోవడం గల కారణం ఏంటంటే, పూర్తిగా దేవుళ్ళు దిగరు, పూర్తిగా దేవుళ్ళు ఉండరు. చాలాసార్లు సాతాను మన చెవిలో చెప్పే అబద్ధపు మాట ఏంటంటే, దేవుళ్ళో పైపైన ఉండాలి, పూర్తిగా దిగకూడదు. పూర్తిగా దిగితే మాత్రం మనం సుఖాలు కోల్పోతాము, సంతోషాలు కోల్పోతామని అబద్ధం మాట్లాడతాడు. దిగు చూడు, దేవుడు నీకు బలంగా ఉంటే, దేవుడు నీకు బలంగా ఉంటే రాజుని వెనక్కి వస్తాడు. సింహాలు నోరు మూసుకుంటాయి, శత్రువులందరూ ఓడిపోతారు. అబ్బా, ఈ అధ్యాయం మాట్లాడుతుంది రాజు ఎంత ప్రేమిస్తున్నాడో దానియేలు. ఎందుకు దానియేలు దేవుడు దానియేలు దేవుని ప్రేమిస్తున్నాడు కాబట్టి. ప్రయారిటీస్ కరెక్ట్ గా ఉంటే అన్ని మన వెనకాల ఉంటాయండి. దేవుడు మాత్రం మన ముందు ఉండాలి, దేవుడు మన గుండెల్లో ఉండాలి, దేవుడు మన నెత్తి మీద ఉండాలి, దేవుడికి మొదటి స్థానం ఇవ్వాలి. తర్వాతే ఏదైనా, తర్వాతే ఉద్యోగమైనా, తర్వాతే డబ్బు అయినా, తర్వాతే ఫ్యామిలీ అయినా, తర్వాతే నువ్వైనా, ఏదైనా సరే, ఏదైనా సరే ఆయన స్థానంలో కూర్చుంటే విగ్రహం అయిపోద్ది. ఏది ఆయన స్థానంలో కూర్చోనివ్వకూడదు, ఏది ఆయన స్థానంలో కూర్చోనివ్వకూడదు, ఏది ఆయన స్థానంలో కూర్చోనివ్వకూడదు. ఇంకా ఈ గ్రంథంలో, ఈ 6వ అధ్యాయంలో మనం చదివే శ్రేష్టమైన మాట ఏంటంటే, 6వ అధ్యాయం 10వ వచనం, ఆయన భక్తి ఎలా ఉందో కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. 6వ అధ్యాయం 10వ వచనం, ఎట్టి శాసనం సంతకం చేయబడినని దానియేలు తెలుసుకున్నాను. అతను తన ఇంటికి వెళ్లి అంటలేం చేద్దాం, యథా ప్రకారము అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైకి దిక్కి కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయచు ఆయన స్తుతించుచు వచ్చెను. ఈ మాట అంటలేండి, అనుదినము ముమ్మారు తప్పక యథాప్రకారముగా అనుదినము ముమ్మారు. ఈ మాట ఎక్కడో కనెక్ట్ అవుతున్నట్టు అనిపించట్లే, యథాప్రకారము అనుదినము ముమ్మారు తప్పక చేసే పని ఏంటి? భోజనం. భోజనం నా బైబిల్ అంది వారి కడిపే వారి దేవుడు, వారి కడిపే. ఇక్కడ చేపెట్టండి, చదువుతా చదివితే ఏమైనా అర్థమవుతుంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం, నాశనమే వారి అంతం, వారి కడిపే వారి దేవుడు. ఎవరైతే కడుపును దేవుడిగా పెట్టుకున్నారో రిజల్ట్ ఏంటట? నాశనం, సర్వనాశనం, నిత్య నాశనం. యథాప్రకారంగా అనుదినము ముమ్మారు ఏంటి? భోజనం. భోజనం లోకంలో మాట ఉంది, కోటి విద్యలు కూటి కొరకే, జానుడి పొట్ట కోసమే, ఏదైనా పొట్ట కోసమే. దయచేసి విందాం. దానియేలుకు భోజనం దేవుడు కాడు, అందుకే మొదటి అధ్యాయంలో రాజు భోజనం వద్దు, రాజు పానం వద్దు, ఆ భోగభాగ్యాలు, ఆ సుఖభోగాలు, అది ఆ పంచ పరమన్నాలు నాకొద్దు. ఏమి ఎందుకు? నా బైబిల్ అంటుంది తిండి ఎక్కువైతే కళ్ళు ఎత్తిపోతాయట, తిండి ఎక్కువైతే నిద్రపోతామట, మస్తట, ఉరి కింద వస్తుందట. లూకాసు వార్త 21వ అధ్యాయంలో వాక్యం మనల్ని హెచ్చరిస్తా ఉంది. బహుమంత్రులరా, వాక్యపు వెలుగులో మనల్ని మనం పరీక్ష చేసుకోవడం మంచిది. 21వ అధ్యాయం 34వ వచనం, మీ హృదయాలు ఒకవేళ తిండి వల్ల, మత్తు వల్ల, ఐహిక విచారాల వల్ల మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్లు రాకుండా మీ విషయమే మీరు జాగ్రత్తగా ఉండండి. ఊరు వచ్చినట్టుగా వస్తుంది, మందబారిపోతుంది హృదయం. శుక్రవారం ఉపవాస ప్రార్థన ఎంతమంది చేశారో తెలియదు, కనీసం వారంలో ఒకరోజు అది 2 పూటలు తినడం మానేసి ప్రార్థన చేద్దాం అలవాటు చేసుకున్నాం. కొంత బాగుంది, కొంత మారుతున్నాం, కొంత మేలు పొందుకుంటున్నాం. అలవాటు చేసుకోకపోతే అలవాటు చేసుకుందాం. అనుదినము యథాప్రకారం ముమ్మారు భోజనానికి ప్రాధాన్యత ఇచ్చాము. దానియేలు అయితే దేవుడికి ప్రాధాన్యత ఇచ్చాడు, ప్రార్థనకు ప్రాధాన్యత ఇచ్చాడు, ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చాడు. యథాప్రకారము అనుదినము ముమ్మారు. ప్రభునంద పిల్లరా, దానియేలు యొక్క బలం దేవుడు అంటే ఏంటి? నేను దేవుడు నమ్ముకున్నాను అని కూర్చోరా, అది రెగ్యులర్ ప్రాక్టీస్ గా ఉంది. దేవుడితో సమయం గడపటం ఆయనకి ఒక షెడ్యూల్ గా ఉంది. 3 పూట్ల ఆరాధించడం షెడ్యూల్ గా పెట్టుకున్నాడు, 3 పూట్ల ప్రార్థించడం షెడ్యూల్ గా పెట్టుకున్నాడు. దేవుడు గుండెల్లో ఉన్నాడు, ఆ గుండెల్లో ఉన్న దేవుడు బయటకు కనబడాలిగా, గుండెల్లో ఉన్న దేవుడు క్రియారూపకంలో కనబడాలిగా. గుండెల్లో ఉన్నాడు అంటే అది మనల్ని మనం మోసం చేసుకోవడమే. దానియేలు చూపిస్తున్నాడు, రాజుకి అర్థమైంది, నిత్యము నువ్వు సేవిస్తున్న దేవుడు, తప్పక నువ్వు సేవిస్తున్న దేవుడు, అనుదినము నువ్వు సేవిస్తున్న దేవుడు. వాళ్ళు మాట్లాడుతున్నారు, దానియేలు నొక్కాలంటే, దానియేలు తొక్కాలంటే దేవుడు విషయం దొరికేస్తాడు. దేవుడికి ప్రార్థన చేయకూడదు అన్నామా, చేయకుండా ఉండలేడు, దొరికేస్తాడు. అందరికి ఓపెన్, ఆయన భక్తి జీవితం అందరికీ అర్థమైంది. ఆయన ఆరాధకుడు, ఆయన జీవము గల దేవుడు సేవిస్తున్నాడు అన్న విషయం అందరికీ అర్థమైంది. కాబట్టి ఆయన బలం దేవుడు అన్న మాట దగ్గర ద ప్రొసీజర్, ఆయన చేస్తున్న ప్రాక్టీస్ మనకు అర్థం కావాలి. అనుదినము ముమ్మారు తప్పక ఆరాధించే అలవాటు దానియేలు ఉన్నట్టుగా లేఖనాల్లో మనం చూస్తా ఉన్నాము. ఎంత చక్కటి సహవాసం అంటే, దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో ఒక సన్నివేశం రాయబడింది. రాజుకి కల వచ్చింది, కల మర్చిపోయాడు, కల చెప్పాలంటాడు, భావం చెప్పాలంటాడు. ఎవరు చెప్పారు, ఎవరు చెప్పలేరు. చెప్పకపోతే రాజు కదా బాగా తిక్కరేగిన చంపేస్తానన్నాడు. నా రాజ్యంలో ఇప్పుడు దాకా ఎవరైతే నేను జ్ఞానిని అని చెప్పి నా ముందు ఆ పేరు పెట్టుకుని తిరిగారో వాళ్ళు చెప్తారా లేకపోతే చేస్తారా అని చెప్పుకున్నాడు. దానియేలు ఎలాంటి టీం కలిగి ఉన్నాడంటే, దానియేలు గ్రంథం, దానియేలు గ్రంథం 2:17 రాయబడ్డ మాట, 2:17. అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన అనన్యాను, మిషాయేలును, అజరియాకును సంగతి తెలియజేసి తానును తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశింపకుండానట్లు ఆ కళ యొక్క మర్మ విషయంలో పరలోకమందున దేవుని వలన కటాక్షం పొంది నిమిత్తమై ఆయన వేడుకొనడని హెచ్చరించాను. అంతటా రాత్రి అందు దర్శనము చేత ఆ మర్మము దానియేలుకు బయలుపరచబడెను. నలుగురు ఉన్నారు, నలుగురు రాత్రి ప్రార్థన చేద్దామనుకున్నారు, దేవుని వేడుకుందామనుకున్నారు. ఏంటి వాళ్ళ బలం? దేవుడే. ఏంటి వాళ్ళ సాధన? ప్రార్థన. దేవుడితో ఉండి దేవుని మీద ఆధారపడి వాళ్ళు రాజును గెలుచుకున్నారు, రాజును గెలుచుకున్నారు. దానియేలు గ్రంథం ఎంత ఆశ్చర్యకరంగా 6వ అధ్యాయం సాక్ష్యం ఇస్తుందంటే, 6వ అధ్యాయం చివరి మాట, రాజులు మారిపోయారు, రాజ్యాలు మారిపోయాయి, దానియేలు మాత్రం అలాగే ఉన్నాడు. దానియేలు మాత్రం అలాగే ఉన్నాడు. ఈ దానియేలు దర్యావేశు ప్రభుత్వ కాలముందును పారసికుడకు కోరేశు ప్రభుత్వ కాలముందును వర్ధిల్లెను. బబులోను రాజు వెళ్ళిపోయాడు, బెల్సాజర్ వెళ్ళిపోయాడు, దర్యావేశు వెళ్ళిపోయాడు, కోరేశు వెళ్ళిపోయాడు, రాజ్యాలు మారిపోయాయి, రాజులు మారిపోయాయి, దేవుని బిడ్డలు అలాగే ఉన్నారు, దేవుని బిడ్డలు అలాగే ఉన్నారు. ఈరోజు ఈ రాత్రి నేను జగిత్యాల సహవాసానికి జ్ఞాపకం చేసే మాట, ఎస్ఎఫ్జే అన్ని సహవాసాలకు జ్ఞాపకం చేసే మాట, మన బలం మన దేవుడై ఉండాలి. కడుపు నమ్ముకున్నవాడు నాశనం అయిపోతాడు, నాశనమే వారి అంతం, వారు కడిపే వారి దేవుడు. ధనా నమ్ముకున్నవాడు నాశనం అయిపోతాడు, ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభం. తనను తాను నమ్ముకున్నవాడు కూడా పాడైపోతాడు, తనను తాను నమ్ముకోడు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా చాలా ప్రమాదం. అహం, స్వయం, జీవపు డంబం, అది కూడా నాశనం చేస్తుంది. సాతాన్ అక్కడే పుట్టాడు, సాతాన్ అక్కడే పడిపోయాడు. కాబట్టి విశ్వాసులుగా మనం దేవుడు నమ్ముకున్నాం. ఆ నమ్మిక ఈ ప్రొసీజర్ లోకి వస్తే ఆనుదినము ముమ్మారు తప్పక సేవించే అనుభవంలోకి వస్తే మండుతాం, మండిస్తాం, గెలుస్తాం, జయిస్తాం, సాతాను ఓడిస్తాం, సాతాను సమాజాన్ని ఓడిస్తాం. సాతాను పన్నాగాలు వాడు ఎన్ని ట్రై చేసినా ఓడిపోతాడు. మిషనరీల బయోగ్రఫీలు చదివితే, భక్తుల జీవితాలు చదివితే వాళ్ళు గెలిచారు. ఎలా గెలిచారంటే వాళ్ళు రోజూ దేవుడితో ఉన్నారు, వాళ్ళు రోజూ దేవుడితో ఉన్నారు. మాకు ఖాళీ లేదండి అంటే దానియాలకు అసలే ఖాళీ లేదు. మేము చాలా పెద్ద ఉద్యోగం చేస్తున్నామంటే దానియాలంటే పెద్ద ఉద్యోగం అయితే నువ్వేం చేయట్లా, దానియాలంటే పెద్ద పొజిషన్ లో కూడా నువ్వేమి లేవు. ఇక్కడ ప్రార్థన చేస్తే శోధన వస్తుందంటే దానియాలకంటే పెద్ద శోధన నీకేమి రావట్లా, నీకేమి రావట్లా. శోతలన్నీ పక్కన పెట్టి మన బలం దేవుడు. దేవుడితో మన రిలేషన్ సరిగ్గా ఉందా? అన్ని బాగుంటాయి. దేవుడితో మన రిలేషన్ సరిగ్గా లేదా? నిజంగా వాడు ఆ సింహాలు నోట్లోంచి దానియేలు తప్పించబడ్డాడు గాని, బైబిల్ మాట్లాడుతున్న గర్జించు సింహం, మొదటి పేతురు పత్రిక 5:8 ఎవడు మింగుదునా, ఎవడు మింగుదునా? దానియేల్ని సింహాలే కాదు, ఆ గర్జించు సింహం ఏమీ చేయలేకపోయాడు, ఆ గర్జించు సింహం ఏమీ చేయలేకపోయాడు. దానియేలు సింహాల నోట్లోంచి తప్పించబడ్డం కాదు, గర్జించు సింహం నోట్లోంచి తప్పించబడ్డాడు. ఆ గర్జించు సింహం ఎంతమందిని రేపాడు? దానియేలు గ్రంథం 6వ అధ్యాయం మాట్లాడుతుంది. అందరూ మూకుమ్మడిగా దాడి చేశారు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 7వచనం, రాజ్యపు ప్రధానులు, ఆ పొజిషన్ అర్థం కావాలి, సేనాధిపతులు, అధిపతులు, మంత్రులు, సంస్థానాధిపతులు అందరూ కూడా వచ్చారు. ఒక్కడు దానియేలు, మిగతా వాళ్ళందరూ కట్టుకట్టుకుని వచ్చారు. 10 మంది కలిసి 10 నంది అంటే నంది అయిపోద్దట. రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ కలిసి ముఖముడిగా వచ్చారు. దానియేలు ఒకడే. నేనంటాను యెఫ్సీపత్రిక 6వ అధ్యాయం 10వచనం 12వచనం, మనం పోరాడినది శరీరంతో కాదు గాని ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాదులతో ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతో మనం పోరాడుతున్నాం. పెద్ద పెద్ద వాళ్ళందరినీ ఆపరేట్ చేస్తాడు, సినిమా యాక్టర్లందరినీ ఆపరేట్ చేస్తున్నాడు, క్రికెట్ స్టార్లు అందరినీ ఆపరేట్ చేస్తున్నాడు, పొలిటికల్ లీడర్స్ అందరినీ ఆపరేట్ చేస్తున్నాడు. వాళ్ళేం చిన్నవాళ్ళు కాదు, వాళ్ళ మాటల మీదే చాలా పెద్ద మార్కెట్ నడుస్తా ఉంది. వాళ్ళందరికి అట్టుకట్టు వచ్చారు, వాళ్ళందరికి అట్టుకట్టు వచ్చారు. గర్జించు సింహం ఎలా దాడి చేశాడో దానియేల బలం దేవుడైతే, ఆ దేవుడికి దూరం చేయడానికి ఎంత బలంగా సాతాను వాళ్ళు రేపుతా ఉన్నాడు. నేను ముగించడానికి ఇష్టపడుతున్నా. దానియేల బలం దేవుడైతే సాతాను గురి ఏం చేద్దాం? సంసోన్ జీవితాన్ని చదువుతాం. సంసోన్ బలం ఎక్కడుంది? జుట్టులో ఉంది అనిపిస్తుంది. బైబిల్లో కూడా ఉంది కాబట్టి అలాగే తీసుకుందాం. కానీ అక్కడ రాయబడే మాట చదివితే దుఃఖం వస్తుంది. సంసోన్ బలం జుట్టులో కాదు, దేవుళ్ళో. దేవుడు వదిలేశాడు. దేవుడు ఎడబాసాడు. దేవుడు వదిలేస్తే ఇంక చేసేదేముంది? దేవుడు వదిలేస్తే ఇంక చేసేదేముంది? న్యాయాధిపతుల గ్రంథం 16:20 చివరి మాట, అయితే యెహోవా తనను ఎడబాసెనని అతనికి తెలియలేదు, దేవుడు వదిలేశాడు. పోరా అన్నాడు. దానియేలు సింహాల గుహలో వదిలేయలేదు. సింహాల గుహలో కూడా వదిలిపెట్టలేదు. ఎందుకు? దానియేలు ఎప్పుడు వదిలిపెట్టలేదు. సింహాల గుహలో ఏమో నిద్రపోయి ఉంటాడా? నిత్యము ప్రార్థన చేసే ప్రార్థనా వీరుడు, నిత్యము ఆరాధించే ఆరాధకుడు. సింహాల గుహలో ఏం చేస్తుంటాడు? నేను అంటాను, ఒకవేళ సింహాలు తిన్నాయనుకోండి ఏమవుతుంది? ధన్యుడు. యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువ గలది. క్రీస్తునందు మృతి పొందు మృతులు ధన్యులు, వారి విశ్రాంతిలో ప్రవేశిస్తారు, దేవుడి దగ్గరికి వెళ్తాడు. నేను అంటాను, మనం చచ్చినా ధన్యులమే. చావు గొప్ప వరం, చావు గొప్ప భాగ్యం. దేవుడు ఒక పాఠంగా ఉంచాలి అనుకున్నాడు, తన నామానికి మహిమ తెచ్చుకోవాలనుకున్నాడు. సింహాలు నోరు మూయిపించి బయట తీసుకొచ్చాడు. సాతాను యొక్క దాడి ఒక్క ప్రయత్నాన్ని నేను చూపించి ముగించడానికి ఇష్టపడుతున్నాను. దానియేలు గ్రంథం 6:7 వీళ్ళందరూ వచ్చారు. రాజ్యపు ప్రధానుడు, సేనాధిపతులు, అధిపతులు, మంత్రులు, సంస్థానాధిపతులు అందరూ కూడి రాజుకు ఖండితమైన చట్టం స్థిరపరిచి దాన్ని శాసనముగా చాటింప చేయనట్లు యోచన చేసేది. ఎట్లనగా? ఏంటంటే ఆ చట్టం యొక్క సారాంశం ఏంటంటే, 30 దినాల వరకు నీ యొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్దనైనను మానవుని యొద్దనైనను ఎవడును ఏమన్నవి చేయకూడదు. ఎవడైనా చేసిన ఎడల వాడి సింహాల గుహలో పడద్రోయబడును. 30 దినాలు ప్రార్థించకూడదు. 30 దినాలు దేవుడికి దూరంగా ఉండాలి. 30 దినాలు రాజు దగ్గరే చెప్పాల్సి వస్తే రాజుని అడగాలి తప్ప దేవుడిని అడగకూడదు. ఇది శాసనం. నేను ఎక్కువగా ఆలోచించాను, 30 రోజులు ఏం సాగిద్దాం అనుకున్నారు. అదేదో నార్త్ ఇండియాలో యాంటీ కన్వర్షన్ బిల్ యూపీలో యోగి తీసుకొచ్చినాడు, తీసుకొచ్చేస్తే అయిపోయేదిగా. జీవితంలో ఇంకెవరో కూడా దేవుడికి ప్రార్థన చేయకూడదు అంటే బాగుండేదిగా. ఇస్లామిక్ కంట్రీస్ లో ఉన్నట్టుగా, ఇస్లామిక్ లాస్ లాగా మొత్తం ఆపేయచ్చు కదా. జస్ట్ 33 డేస్ ఎందుకు? మేబీ సింపుల్ గా అయిపోవడానికి వాళ్ళు ఏమనుకున్నారంటే, అంత అక్కర్లా, దేవుడికి దూరం చేయడానికి అంత పెద్ద శాసనాన్ని తీసుకురావాల్సిన పని. చిన్న శాసనం ఏంటి బాబు? చిన్న శాసనం అంటే జస్ట్ 30 డేస్ మాకు ఛాన్స్ ఇస్తే చాలు. 30 డేస్ దానియేలు లాపితే చాలు. 30 డేస్ దానియేలు లాపితే ఏమవుతుంది? పెద్దలు ఏమన్నారంటే, 21 రోజులు 3 వారాలు ఏదైనా ఒక ప్రాక్టీస్ చేస్తే అది అలవాటు అయిపోద్దట. 3 వారాల పాటు 21 రోజుల పాటు ఏదైనా అలవాటు చేసుకోవడం ట్రై చేస్తే అలవాటు అయిపోద్ది. ఇక్కడ 31 రోజులు ప్రార్థన చేయకుండా ఆపితే అలవాటు అయిపోద్ది, అలవాటు తప్పిపోద్ది. దానియేలు ఎలాంటి వాడంటే, బాబు ప్రాణం పోయే చట్టం వచ్చింది, ప్రాణం పోయినా పర్లేదు కానీ ప్రార్థన ఆపేది లేదు, ఆరాధన ఆపేది లేదు. పోనీ ఒక్కరోజు ఆపొచ్చుగా, ఒక్కరోజు కూడా ఆపడానికి ఒప్పుకోల. నేను అనుకుంటాను, మొదటి రోజు ఒకవేళ మనకున్న అలవాటు ఇదే కదా. మొదటి రోజు ఒక రోజు బైబిల్ చదవకుండా, ప్రార్థన చేయకుండా, సంఘంతో సహవాసం చేయకుండా ఉంటే ఆ రోజు ఏదో కోల్పోయినట్టుగా, నష్టపోయినట్టుగా బాధగా అనిపిస్తుంది. 2వ రోజు అలాగే ఉంటుంది, కానీ కొంచెం మొదటి రోజు అంత తీవ్రత ఉండదు. 3వ రోజు ఉంటుంది, కానీ 2వ రోజు తీవ్రత కంటే తగ్గుతుంది. 4వ రోజు నార్మల్ అయిపోద్ది. ఐదో రోజు ఆరో రోజు రోజులు గడిచిపోతూ ఉంటాయి. మనం ఎలాంటి సెటప్లోకి వచ్చామంటే, ఆదివారం మాత్రమే సంఘం, ఆదివారం మాత్రమే గుడి, ఆదివారం మాత్రమే దేవుడు, ఆదివారం మాత్రమే ఆరాధన. మళ్ళా ఆదివారానికి ఆదివారానికి మధ్య గ్యాప్ ఎంత? ఆరు రోజులు. మనం పెట్టుకున్న సెటప్ ఎట్లాంటిది అంటే, 30 రోజుల్లో 4 రోజులు 26 రోజులు ఖాళీ. 26 రోజులు ఖాళీ, జస్ట్ మార్క్ మై వర్డ్స్, 26 రోజులు గ్యాప్, జస్ట్ 4 డేస్. అది 4 గంటలు లేదా 8 గంటలు. పెద్దలు మొదటి నుంచి ఏమొత్తుకున్నారంటే, బాబు ఆది సంఘం, యేసుక్రీస్తు ప్రభు బోధ. ఆది సంఘం ఏం చేసిందంటే, ఏసయ్య అనుదినము అన్నాడు, ఏసయ్య అనుదినము నేర్పించాడు. లూకాసువార్త 19:47, లూకాసువార్త 19:47 ఆయన ప్రతిదినం దేవాలయంలో బోధించుచున్నప్పుడు, ఆయన ప్రతిదినం దేవాలయంలో బోధించాడు. లూకాసువార్త 21:37, ఆయన ప్రతిదినం పగటి యందు దేవాలయంలో బోధించుచు, రాత్రి వేళ ఒలీవల కొండకు వెళ్ళుచు. 38వ వచనం, ప్రజలు ఆయన వద్దకు పందలకడ రోజూ వస్తున్నారు. 22:39, ఆయన బయలుదేరి తన వాడుకు చెప్పున ఒలీవల కొండకు వెళ్ళగా, ఒలీవల కొండ మీద ప్రార్థనకి వాడుకు చెప్పున వెళ్తున్నాడు, ప్రతి రాత్రి వెళ్తున్నాడు. ఏసయ్య చేసింది చూపించింది అనుదిన భక్తి, అనుదిన భక్తి. ఏసయ్య మనకు బోధించిన బోధ లూకాసువార్త 9:23, లూకాసువార్త 9:23, ఆయన అందరికి ఇట్లైనను, ఎవడైనా నన్ను వెంబడింపకూర్ని ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతి దినం తన సిలువెత్తుకొని వెంబడించాలి. ఫాలో మీ ఎవ్రీడే, నాట్ ఓన్లీ ఆన్ సండే, ఆదివారం మాత్రమే కాదు అనుదినం. ఏసయ్య బోధదే, ఏసయ్య చూపిన మాదిరి అదే. అపోస్తులు ఏం నేర్చుకున్నారు? అపోస్తులు ఆది సంఘానికి ఏం నేర్పించారు? అపోస్తుల కార్యాల గ్రంథం 2:46, యేసుక్రీస్తు ప్రభు చేసిందేంటి, చెప్పిందేంటి, అపోస్తులకు అర్థమైందేంటి, వాళ్ళ సంఘాన్ని నేర్పించిందేంటి? అపోస్తుల కార్యాల గ్రంథం 2:46, మరియు వరేక మనస్కులే ప్రతిదినం దేవాలయంలో తప్పక కూడుకున్నారు, దేవాలయంలో తప్పక కూడుకున్నారు. 17:11 బెరయ సంఘం ప్రతిరోజు లేఖనాలు ధ్యానించారు, ప్రతిరోజు లేఖనాలు ధ్యానించారు. ఆది సంఘం అనుదినం, యేసుక్రీస్తు ప్రభు అనుదినం నేర్పించాడు. దానియేలు భక్తి అనుదినము, దావీదు భక్తి 55వ కీర్తన 17వ వచనం, సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను మానక ధ్యానిస్తూ మొరపెట్టుకుంటాను, ధ్యానిస్తూ మొరపెట్టుకుంటాను. ధ్యానించటం మెడిటేషన్, మొరపెట్టడం ఇంటర్సెషన్, ప్రార్థన, వాక్య ధ్యానము అనుదినము. 55వ కీర్తన 17వ చరణం. దానియేలు జీవితంలో అదే, దావీదు జీవితంలో అదే, యేసుక్రీస్తు ప్రభు జీవితంలో అదే, అపొస్తల జీవితంలో అదే. మన జీవితంలోనూ ఆదివారం హోలీడే, ప్రభు దినం, పునరుద్ధాన దినం. ఎక్కడున్నాయి ఈ మాటలు బైబుల్లో? ఎక్కడున్నాయి ఈ మాటలు బైబుల్లో? ఆదివారం తప్పు అని నన్ను, ఆదివారం మాత్రమే తప్పు అని నేను అంటాను, ఆదివారం మాత్రమే తప్పు అని నేను అంటాను. 6 దినాల గ్యాప్, 26 రోజుల గ్యాప్, నెలను 26 రోజులు ఉద్యోగం, రోజు చదువు, రోజు భోజనం, రోజు ప్రతిదీ డైలీ యాక్టివిటీ అయిపోయింది. భక్తి మాత్రం వీక్లీ యాక్టివిటీ అయిపోయింది, అది ట్రెడిషన్ అయిపోయింది. బొమ్మలా ఇల్లు కూర్చోడము, టైం అయిపోతే వచ్చేడు. ఏం చేసినట్టు ఇల్లు అక్కడికి, అక్కడికి వెళ్ళి ఏం చేసినట్టు, ఏమన్నా చేసావా? ఏమీ లేదు, వెళ్ళి కూర్చొని వచ్చేడమే. ఎంత జీవలేని క్రైస్తవ్యం, నునివెచ్చని క్రైస్తవ్యం, ఎండిన ఎముకలు, చావలేని క్రైస్తవ్యం. పాపం మీద జయం లేదు, లోకం మీద జయం లేదు, శరీరం మీద జయం లేదు. ఎందుకు ముమ్మరంగా ఈ సహవాసాలు కట్టాల్సి వస్తా ఉందంటే, జ్ఞానవంతులు లోకంలో గెలిచాం. ఎందరకు చాలా తక్కువ మందికి ఉద్యోగాలు వస్తాయి. అవును, మనం కష్టజీవులము, జ్ఞానవంతులము, భక్తి పరులము, కారణాలు ఏవైనా సరే లోకంలో గెలిచాం. 30 సంవత్సరాలు ఉద్యోగంలో గెలిచాం, కానీ నిత్యత్వంలో ఓడిపోతున్నాం, పరలోకంలో ఓడిపోతున్నాం. ప్రభుత్వ రికార్డులో పేరుందేమో జీవ గ్రంథాల పేరు కొట్టువేయబడతా ఉంది. పేరు ఎక్కట్లా? ఏది శాశ్వతమో ఏది అశాశ్వతమో అర్థమైంది. అందుకోసం ఉద్యోగం దగ్గరకు వచ్చేసరికి ఎట్లాగైతే డూ ఆర్ డై అని పరిగెట్టామో, ఉద్యోగం దగ్గర ఎట్లాగైతే ఏ సాకులు చెప్పకుండా మనం సాధించామో కసిగా చదివాం, కసిగా పరిగెట్టాం. దేవుడి దగ్గర అంతకంటే ఎక్కువ కసి, అంతకంటే ఎక్కువ ఆసక్తి, అంతకంటే ఎక్కువ కమిట్మెంట్. ఇది జీవం. ఆ జీవంలోకి దూరం కావడానికి వీళ్ళు దానియేలు బలం దేవుడైతే, దేవుడితో రోజు ఉన్నాడు దానియేలు. ఏ రోజు సాతాను దాడి చేద్దామని ట్రై చేసినా ఆయన రోజు ఉన్నాడు కాబట్టి ఏ రోజు దొరకట్లా. 30 రోజులన్నా దొరుకుతాడా అని చెప్తే 30 రోజుల్లో ఒక రోజు కూడా దానియేలు ఛాన్స్ ఇవ్వలా. మరి మనము వారంలో 6 రోజులు, నెలలో 26 రోజులు, సంవత్సరానికి 313 రోజులు సంఘం లేని దినాలు, ప్రార్థన లేని దినాలు, సహవాసం లేని దినాలు. యువాలు వివాహించుకుని నేను వరకు మంచి మాట చెప్పారు, చాలా బాగుంటది. క్వైట్ టైం కలిగి ఉండాలి. ఏం టైం? క్వైట్ టైం అంటే అర్థమేంటి? మౌన ధ్యాన సమయం. నువ్వు దేవుడితో గడపాలి. నా బైబిల్ ఏముందంటే నువ్వు దేవుడితో గడపడం కాదు. మత్తయి 18:20 ఎక్కడ ఇద్దరు ముగ్గురు నానా మన కూడి ఉందరో అక్కడ నేను ఉంటాను అన్నాడు. దేవుడితో గడపడానికి సంఘం ఉండాలి. ఒంటరిగా గడపడం బైబిల్ నేర్పలా, ఒంటరి భక్తి బైబిల్ నేర్పలా. ఒంటరిగా చేసేది కాదు ఇది. పరలోకంలో మనుషులతో, పరిశుద్ధులతో ఉంటాం, భూమి మీద మనుషులతో ఉన్నాం, మనం కలిసే చేయగలం, ఒంటరిగా చేయలేం. ఒంటరిగా చేద్దామని చేసి చాలా మంది చల్లారిపోయారు. పెద్దలు ఏమన్నారంటే, అవును బాబు బైబిల్ అలాగే చెప్తుంది, ఆదివారం గుడికిరా, మిగతా 6 రోజులు కుటుంబ ప్రార్థన పెట్టుకొని మేము పరలోకానికి రెడీ అవుతున్నామని చెప్పి కుటుంబాలు నాకు కనబడలా. నా బైబిల్ అంటుంది వాక్యం చెబితే గద్దించాలట, ఖండించాలట, బుద్ధి చెప్పాలట. వాక్యం చదివితే దిద్దుబాటు రావాలట, గద్దింపు రావాలట. పొరపాటున భర్త వాక్యం చెబుతూ భార్యని గద్దిస్తే కొంప కొల్లేరు, పొయ్యి అలగదు, అలకపానుపు. కాబట్టి మాట్లాడేది ఏమి లేదు, అసలుకి చెప్పేది ఏమి లేదు, నేర్చుకునేది ఏమి లేదు, చదివేది ఏమి లేదు. బైబిల్లో లేని ఒక సెటప్ తీసుకొచ్చాం. కుటుంబ ప్రార్థన చేసుకోండి, ఏకాంత ప్రార్థన చేసుకోండి, సరిపోద్దా? కనీసం అదన్నా చేయండి. అవి నేను ఫెయిల్డ్ మోడల్ అంట. సంఘం ఆది సంఘం పిల్లల్లో కూడుకున్నారు, ఆధునిక సంఘం చల్లారిపోతున్న పరిస్థితుల్లో ఎందుకో దేవుడు మళ్ళా ఆ ఎర్లీ చర్చ్ మూమెంట్ ని, హౌ చర్చ్ మూమెంట్ ని, సెల్ చర్చ్ మూమెంట్ ని చైనాలో సంఘాలు ఎదుగుతా ఉన్నాయి. కారణం వాళ్ళకి ఆదివారం సోమవారం తేడాలా? రోజు కొరియాలో, సౌత్ కొరియాలో సంఘాలు ఎదుగుతా ఉన్నాయి. వాళ్ళు రోజు దేవుడితో సహవాసం చేస్తున్నారు. ఎస్ఎఫ్జేలో ఆదివారం దొరికితే సరిపోదు మహాప్రభు అంటే ఆదివారం భక్తి ఎక్కడదరా అన్నాడు ఆయన. అనుదేనం నాకు, నేను రోజు మిమ్మల్ని కావాలనుకుంటున్నాను, మీరు కూడా నన్ను రోజు కోరుకోవాలి. వాక్యాహారం, మన్నా, పాలు రోజూ తాగాలి. లేకపోతే మాల్ న్యూట్రిషన్ వస్తుంది. రోజు దేవునికి స్తోత్రం. ఆ రోజు దేవుడితో గడిపే ఆ సహవాసం, రోజు సంగముగా కూడుకునే సహవాసంగా ఈ జగిత్యాల సహవాసం కట్టుబడింది. 218 సహవాసాలు కట్టబడ్డ ఒక్క సహవాసం కూడా చచ్చిపోవట్లేదు, ఆగిపోవట్లేదు, తెగిపోవట్లేదు, నిలబడుతున్నారు, సస్టైన్ అవుతున్నారు, ఇంకొక సహవాసాన్ని కట్టే బలవంతులు అవుతా ఉన్నారు. అది సక్సెస్ఫుల్ మోడల్ గా చూడగలుగుతా ఉన్నాం. ప్రభువు మిమ్మల్ని ఆది అపోస్తుల మాదిరిలోకి, పితృల మాదిరిలోకి, ప్రభు అయిన యేసు బోధల మాదిరిలోకి సంఘముగా కట్టాడు. కాబట్టి ఏ రోజు కూడా సంఘాన్ని నిర్లక్ష్యం చేయొద్దు, ఏ రోజు కూడా సహవాసాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. వ్యక్తిగత ప్రార్థన, కుటుంబ ప్రార్థన కలిగి ఉండండి, కానీ అంతకంటే ప్రాముఖ్యమైనది సంఘం. తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం, ఆయన శిరస్సుగా ఉన్న సంఘం, ఆ సంఘంగా దేవుడు మనల్ని కట్టాడు. ప్రభు ఈ మాట మన వినికిల్లో ఫలింపు చేయను గాక. ఆమేన్.